నుంచి చూస్తాం, ఈ ఫోటోని చూసి ఆ భావము ఏంటి భావం చెప్పాను, తిరుమల కొండలు నా తండ్రి, హిమాలయాలు నా యొక్క తండ్రి, మానసరోవరములోంచి జగద్గురువు జగజ్జనని మహాయోగేశ్వరి దేవి నా యొక్క మానసరోవరం నుంచి ప్రకటితమవుతున్నారు. ఆ ప్రకటితమవటానికి అవసరమైనటువంటి గురుశక్తికి మనం దత్తాత్రేయ స్తోత్ర రూపంలో ఈ ఆరుగురు గురువుల రూపంలో నమస్కారం చేసుకున్నాం. కాస్త నోటికి వచ్చేస్తే మీరు స్నానం చేసి బయటకు వచ్చి ఒక నిమిషంలో పూర్తి చేసేసుకోవచ్చుది, పెద్ద కష్టమైంది కాదు కదా, కొంచెం అలవాటు చేసుకోవాలి. అది అయిపోయాక దీనికి నమస్కారం చేసుకోవాలి. ఈ నమస్కారం చేసుకునే వాళ్ళు మామూలుగా దండం పెట్టేసుకోండి, అందుకంటే మీరేం చేయక్కర్లేదు. కానీ మీకు మధ్య మధ్యన రోజులో వీలవుతే దాన్ని చూసుకుంటూ ఇదే రూపాన్ని మీరు ఊహించుకోగలగాలి. మిల్లిగా అంటే కళ్ళు మూసుకోగానే ఈ బొమ్మంతా రావాలి. ఈ గీతలు ఇవంతా కూడా ఒక రోజులో రాదు, వచ్చే వాళ్ళకి రావచ్చు, కానీ రోజు చూసుకుంటూ ఉంటే అదే వస్తుంది. ఒక రోజులో రాకపోతే ఆరు నెలలో వస్తుంది, ఆరు నెలలో రాకపోతే ఒక సంవత్సరంలో వస్తుంది అని చెప్పి రోజు దీనికి మనం నమస్కారం పెట్టుకుంటాం. నమస్కారం పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో, దీనికి మీరేమి చేయక్కర్లేదు, ఇది మాత్రం మీ డ్రాయింగ్ రూమ్ లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మీరు కూర్చునే చోట శిరస్సుకి పైకి, ఈ మాత్రం ఎత్తులో. మీరు ఎక్కడ కూర్చుంటారు కదా ముందు గదిలో, మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ పైకి, అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళ మీద ఆ గురువుల యొక్క కంట్రోల్ పనిచేస్తూ ఉంటుంది. కానీ దీనివల్ల వాళ్ళు ఏదో మారిపోతారు అంటే వాళ్ళు ఇంటి పిచ్చుకలు అయిపోతారు, అలా ఎగిరిపోతారు, అలా ఏం జరగదు. మీ మనస్సు శాంతంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా. ఇంకేది ఇది అక్కడ మీరు పెట్టుకుంటారు, బయటకు వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు దండం పెట్టుకోండి దానికి. అంతకంటే ఇక్కడ ఏం చేయాల్సిందేం లేదు. ఇక్కడ ఒక మంత్రం ఉంది మీకు అప్పటికే తెలుసు, అనుగ్రహ మాలా మంత్రం. లోపలికి వచ్చినప్పుడు ఒకసారి ఆ మాలా మంత్రం అనుకోండి, బయటకు వెళ్తున్నప్పుడు ఒకసారి మాలా మంత్రం అనుకోండి, అంతే. దానికంటే పెద్ద అదేదో మంత్రజపం చేస్తున్నాం సాధన చేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దు, అది అంతే, అలా ఉంటుంది అది అక్కడ. అర్థమైంది కదా? ఇది స్నానం చేయగానే చేయవలసినటువంటి కార్యక్రమం. మేమేం చేస్తారు అభ్యయనే, స్నానం చేయగానే మీ పూజ గదులను ఈ ఫోటో పెట్టిన చోటకి వెళ్తారు. ఈ ఫోటో బయట ఉండదు, అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ ఫోటో అందరూ చూసేది కాదు. మీ పూజ అయిపోయిన తర్వాత మీరు దాన్ని మూసేయాలి, ఇలా అయినా పెట్టేయండి, లేకపోతే దానిపైన ఒక మంచి పసుపు బట్ట కప్పేయండి. మీరు దాన్ని చూసినప్పుడే తెరవాలి తప్ప ఇంకెవరూ చూడటానికి వీల్లేదు. చూస్తే ఏమవుతుంది? ఏమీ అవదు. కానీ మీరు ఒక నియమం పెట్టుకోండి, అలాంటి పని జరగకూడదు. అంత పవిత్రంగా అంత రహస్యంగా ఉంచుకోవాలి. మీలో మీరు అనేక సార్లు డిస్కస్ చేసుకోవచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళు కదా, అది మీకు సంబంధించినటువంటిది అని చెప్పి మీరు మేమే దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసుకోవచ్చు, దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంచేత స్నానం చేయగానే మీరు మీ పూజ గదిలోకో, పూజ గది పెట్టుకోవడానికి మాకు జాగా లేదండి, ఓ అతక పెట్టుకోండి, గూట్లో పెట్టుకోండి, ఆ గూటిని కప్పేయండి. స్నానం చేయగానే వచ్చి ఆ కప్పు తీసేసి తండ్రిని చూసుకుని మానసరోవరంలో జగజనని మహాయోగేశ్వరి దేవి ఆవిర్భవిస్తోంది అనుకుంటూ మన మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆ స్తోత్రం చదివేసుకుని దాన్ని మళ్లీ మూసేసి మళ్లీ ఇది ఎక్కడ ఉంటుంది? ఈ ఫోటో మీ డ్రాయింగ్ రూమ్ లో ఉంటుంది కదా. అంటే ఎక్కడ డ్రాయింగ్ రూమ్ లేదండి, మాకు ఒకే గది ఉంది, ఏం పర్వాలేదు, మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ పెట్టుకోండి. అర్థమైందా? దానికి నమస్కారం చేసుకోండి. ఇది ఇది అందరూ చూడాలనే, అదే వద్దు, దీక్ష లేదు వాళ్ళకి. చూస్తే ఇప్పుడు సూర్యుడిని చూడొచ్చా చూడకూడదా అంటే చూస్తే కళ్ళు పాడవుతాయి. చూడం మనం సూర్యుడిని చూడం కదా, ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తాం తప్ప తెల్లగా వచ్చేసాక ఎప్పుడు సూర్యుని చూడకండి, కళ్ళు దెబ్బతింటాయి. చిన్నపిల్లలు అవగాహన లేనటువంటి వాళ్ళు ఏ అవదు. మీ యొక్క శక్తి, మీ యొక్క దృష్టి డెవలప్ అవ్వాలనేది, ఈ చూడకూడదు అనే దాంట్లో నెగిటివ్ ఏం లేదో గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో వద్దు అన్నది చేస్తే ప్రమాదం ఏం జరగదు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క శక్తి తగ్గుతుంది, కానీ శక్తి పోదు. జాగ్రత్తగా పవిత్రంగా రహస్యంగా ఉంచుకుంటే 100 వస్తుంది అనుకుంటే 10 మంది చూస్తే 90కి దిగుతుంది, అది 1000 మంది చూస్తే 50కి దిగుతుంది. కానీ గురువు యొక్క అనుగ్రహం 50% వచ్చినా తప్పు లేదు కదా. ఇంకొక లాస్ ఏం లేదు, అదొక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగిపోతుంది అని నేను అంచనలే. మీరు ఎలాగో కష్టపడుతున్నప్పుడు పూర్తి లాభం తీసుకోండి. ప్లస్ అది రహస్యంగా చేస్తున్నాము అంటే వచ్చేటటువంటి లాభాలు పబ్లిక్ గా చేస్తే రావు. అంతకంటే ఇంకేం లేదు. క్లియర్? దీన్ని మధ్యన చెప్పలేదు నేను. మధ్యన అంటే ఏంటి, స్నానం చేసి వచ్చాక దీన్ని చూసుకున్నాక దీనికి నమస్కారం పెట్టుకుంటారు. ఇది కూడా పూజ గదిలోనే ఉంటుంది. నమస్కారం పెట్టుకుని డ్రాయింగ్ రూమ్కి వచ్చి దీనికి నమస్కారం పెట్టుకుంటారు. ఒకసారి ఈ అనుగ్రహ మాల మంత్రం చదివేస్తారు. ఇదంతా చేయటానికి మీకు 3-4 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అంతే కదా, మొదట కొంచెం కష్టం అవుతుందేమో చూసుకోవటానికి. అంచేత ఇది చేసేసిన తర్వాత మీకు వీలున్నప్పుడు, అంటే స్నానం చేయటం అయిపోగానే మీరు కూర్చుంటా ఉంటే ఇదంతా నమస్కారం పెట్టు కూర్చోండి. కూర్చున్నాక ఈ గురువు యొక్క నామావళి ఒకసారి చదువుతాం. 108 పేర్లున్నాయి కదా, 108 పేర్లు ఇప్పుడు నేనేం చదవబోటం లేదు. ఈ పేర్లు మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నమస్కారాలు అయ్యాక చదువుకోవాలి. ఎప్పుడు ఒకవేళ పొద్దున్న వీలు కాకపోతే సాయంత్రం చదువుకోండి, సాయంత్రం వీలు కాకపోతే రాత్రి పడుకునే ముందు చదువుకోండి. దీనికి నేనేం టైం పెట్టడం లేదు. అన్నం తిన్న తర్వాత అయినా చదువుకోవచ్చు ఇది. కానీ మంచిది ఏమిటి అంటే స్నానం అయిపోగానే చేసుకోవటం, లేకపోతే సాయంత్రం స్నానం అయిన తర్వాత చేసుకోవటం. కానీ అన్నం తిన్న తర్వాత అయినా చేసుకోవచ్చు. ఈ గురునామాలు మనం చదువుకుంటాం. దీని తర్వాత మీకు వీలైనప్పుడు రోజులో ఎప్పుడో ఒకసారి ఏ టైం ఎప్పుడైనా సరే వీలు చూసుకుని గురునామాన్ని 12 మాలలు చేయాలి. గురునామము అంటే ఏంటి, శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీరామ శర్మ ఆచార్య, ఇది 12 మాలలు చేయాలి. ఎప్పుడైనా చేసుకోండి మీరు, కానీ కూర్చొని చేసుకోవాలి. నేను వంట చేస్తూ చేసేసుకున్నాను మాస్టర్, కూర్చోవాలి ఒక చోట. 12 మాలలు ఒకసారి చేయలేరు, మీ ఇష్టం, వీలు చూసుకొని చూసుకోండి. అర్థమైంది కదా? ఎప్పుడైనా ప్రతి గంట గంటకి ఒక మాల చొప్పున చేసుకోవచ్చు మీరు 12 గంటలు. ఎలా అయినా సరే రాత్రి పడుకునే టైంకి 12 మాలలు అయిపోవాలి. దీని ఎలా, ఈ మాల జపం చేస్తున్నప్పుడు దీన్ని కప్పేసుకోవాలి మీరు. మాలుందా, ఎవరి మాలైనా ఇవ్వండి, పరిగెత్తదు, విసరొద్దు, విసరొద్దు, లేచి తీసుకురా, విసరొద్దు మాలని. ఇది ఉంది కదా, ఈ వేలు దీనికి తగలకూడదు, ఇలా పెట్టుకోండి. ఈమెయిల్ తగలకుండా చూసుకోండి. ఇలా చేసుకుంటూ తిప్పుకుంటూ ఇక్కడ వరకు వస్తాం కదా, ఇక్కడికి వచ్చాక ఇది దాటద్దు, ఇలా తిప్పేసుకోండి. దాని తర్వాత ఇది ఎప్పుడు కూడా కప్పు ఉండాలి. మాల ఎవరు చూడకూడదు. ఎవరు లేకపోతే మీరు బయట చేసుకోవచ్చు. అంతేనా, పక్కన ఎవరు వస్తున్నట్టు అలికిడి వినిపించినా అర్థమైందా? ఇది 12 మాలలు చేసుకోవాలి. నామం ఏమిటి, శ్రీరామ శర్మ ఆచార్య. ఓము పెట్టము, నమః పెట్టము, ఏమి పెట్టము, ఆ నామమే అద్భుతమైనటువంటి పని చేస్తుంది. ఎన్ని మ్యాజిక్లు అనేక మంది గురువులు చేసేదంతా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, మా యొక్క గురునామంతోనే మేము ఆ శక్తిని సంపాదించుకున్నాము. శుద్ధి సాయి అదే చెప్తాడు, శ్రీరామ శర్మ ఆచార్య అదే చెప్తాడు, సివివి అదే చెప్పాడు, డయాబెటిస్కి అదే చెప్పింది. గురువు యొక్క నామంలో ఆ శక్తి ఉంది. కానీ ఎక్సర్సైజ్ మొదలెట్టగానే మీకు శక్తి వచ్చేస్తుందా? రాదు కదా. రోజు చేసుకోవాలి, క్రమం తప్పకుండా చేసుకుంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో మీకు ఆ శక్తి వస్తుంది. గురునామం కూడా అంతే, ప్రతిరోజు కూడా అదొక దీక్షగా మీరు చేస్తున్నారు. అదే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాటకూడదు, మానకూడదు. పూలల్లా మీరు చేసుకోలేకపోతే రాత్రి పడుకునే ముందు చేసుకోండి. అంతేంది కదా. కానీ ఏం చెప్పాను నేను, రకరకాలుగా చేసుకోవచ్చు మీరు. గంట గంటకి ఒక మాల చొప్పున 12 గంటల్లో 12 మాలలు చేసుకోవచ్చు. భోజనానికి ముందు 4 మాలలు 4 మాలలు 4 మాలలు, టిఫిన్కి ముందు 4 మాలలు, భోజనానికి ముందు 4 మాలలు, రాత్రి 4 మాలలు, ఏదో ఒక నియమం పెట్టుకోండి. ఒక రోజు ఒకలాగా, ఇంకో రోజు ఒకలాగా మాత్రం చేసుకోకండి. ఏదైనా సరే మీ ఇష్టం. ఇవాళ ఎలా చేస్తారో, ఎప్పుడో విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చి ఇంకా మీరు దాన్ని దాటలేరు అనుకున్నప్పుడు తప్ప నియమము భంగం కాకూడదు, రైట్? దీని తర్వాత ఖచ్చితంగా మీరు చేయవలసింది ఇంకోటి ఏంటి అంటే 8 మాలలు గాయత్రి మంత్ర జపం చేయాలి. ఇదివరకు నేను ఏం చెప్పానో మిగతా వాళ్ళు ఏం చెప్పారో అది మీకు అనవసరం. ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు రోజుకి 8 మాలలు గాయత్రి మంత్ర జపం చేయాలి. దీనికి మళ్ళీ అదే రూలు, నేను పొద్దున 5 మాలలు చేసుకుని సాయంత్రం 3 మాలలు చేసుకుంటాను ఓకే అదేమి కదా, ఏదో పద్ధతి మాత్రం పెట్టుకోండి, ఆ పద్ధతిని మాత్రం మీరు బ్రేక్ చేయకండి రైట్. దాని తర్వాత ఈ పుస్తకం ఒకటి మీకు ఇచ్చి ఉంటారు అందరూ కూడా, ఇది మొత్తము మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రావాలో తెలియజేసేటటువంటి పుస్తకం ఇది. గురుదేవులు హిమాలయాలలో ఉగ్రమైనటువంటి తపస్సు చేసుకోవటానికి వెళ్తూ ఆయన చేసినటువంటి తపస్సు శక్తి మీకు రావాలి అంటే మీరేం చేయాలో ఇందులో చెప్పబడి ఉంది. అదే నేను ఇప్పుడు మీకు చెప్పాను, ఇందులో ఉన్న విషయాలే చెప్పాను నేను మీకు. గురునామం చేసుకోండి 12 మాలలు రోజుకి, 8 మాలలు గాయత్రి మంత్ర జపం చేసుకోండి, ప్రతిరోజు కూడా ధ్యాన మందిరంలో ఉన్నటువంటి ఆ జగజ్జనని మహాయోగేశ్వరి దేవి ఫోటోని నమస్కారం చేసుకోండి. ఆ నమస్కారం చేసుకుంటున్నప్పుడు 6 గురు జంటలు వచ్చినప్పుడు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు స్తోత్రాన్ని చదువుకోండి. మహాకాల చక్రవర్తి యంత్రానికి నమస్కారం చేసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు లోనికి వస్తున్నప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇందులో అందరూ ఉన్నారు, జగజ్జననే ఉంది, జగద్గురువు ఉన్నాడు, గురువులందరూ ఉన్నారు, అనుగ్రహ మాలా మంత్రం ఉంది, మహాకాల చక్రవర్తి యంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. దాన్ని ఒకసారి చూసుకుంటూ ఉండండి అంటే వెళ్తున్నప్పుడు. బయటికి వెళ్ళాక మీకు గుర్తొచ్చుకోండి అనుకోండి, నేను చూసుకోలేదని, అప్పుడు ఏం చేయాలి? బయటకు వెళ్తున్నప్పుడు పర్సు మర్చిపోయారు మీరు, గుర్తొచ్చింది పర్సు మర్చిపోయారు, పర్సు మర్చిపోతే ఏమైందిలే అంటారా, వెనక్కి వచ్చి పర్సు తీసుకుంటారా? అర్థమైంది కదా, పర్సు కంటే ఇది చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది. అంటే ఒకవేళ మీరు సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది అనుకోండి పర్సు మర్చిపోయానని, ఏం చేస్తాం? అంతే కదా, అంతేత అబ్బా సగం దూరం వచ్చేసాం అనొద్దు. ఒకసారి వెనక్కి వచ్చారనుకోండి అలా ఇంకా మర్చిపోరు, అర్థమైందా? కానీ ఆ నియమం ఎంత తీవ్రంగా పాటిస్తారో అంత ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక జగత్తులో నియమ పాలనే, ఇంకంతకంటే ఏం లేదు. ఆ శ్రీరామ శర్మ ఆచార్య ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేశాడు, దయానంద సరస్వతి ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేశాడు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలగు ఋషులందరూ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేశారు. ఈనాడు భారతదేశంలో కొన్ని లక్షల మంది ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. వాళ్ళు మహర్షులు ఋషులు అయిపోయారు. మనం కారణం ఏంటంటే నియమంగా చేయటం లేదు, పద్ధతిగా చేయటం లేదు. అన్నం తింటాం ఎంత గొప్పదో, ప్రతిరోజు ఎలా తింటామో ఈ నియమాలు కూడా మీరు అలాగే పాటించాలి. కానీ శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్పాడంటే, ఆయనకి గాయత్రి మంత్రం దీక్ష ఇచ్చినటువంటి గురువు మదన్మోహన్ మాలవ్య రోజుకి 5 మాలలు చేసుకోమన్నాడు, చేసుకోకపోతే అన్నాడు ఆ రోజు భోజనం చేయకన్నాడు. 60 ఏట ఆయన పబ్లిక్ లో మాట్లాడుతూ నేను ఒక్కరోజు కూడా భోజనం మానలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక్కరోజు కూడా అయినా దాన్ని బట్టి నీ ఫలితాలని చేత మీరు దీక్ష తీసేసుకున్నంత మాత్రాన మీకు అన్ని వచ్చేస్తాయా? రావు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళకంటే కూడా మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీకు డైరెక్ట్ లింక్ ఏర్పడింది ఇప్పుడు. ఆ లింక్ ఎలా ఉపయోగించుకుంటారు మీరు? ఎంత మనస్ఫూర్తిగా, ఎంత ఆస్తిగా, ఎంత ప్రేమగా మీరు ఈ నియమాలు పాటిస్తారో మీకు అంత లాభాలు వస్తాయి. దాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. ఆ విషయాలే ఇందులో చెప్పబడినాయి. ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని మీరు ప్రతిరోజు రాత్రి ఒక పేజీ చదువుకోండి, అంతకంటే ఎక్కువ ఒక్క పేజీ మాత్రమే. అందులో గురువుల యొక్క మాట బోల్డ్ లెటర్స్ లో ఉన్నాయి. గురువు గారు ఇచ్చిన అంత గురువు గారి దగ్గర చూసుకోండి. ఈ అండర్లైన్ చేసినవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అది చాలా ముఖ్యమైనటువంటిది. సృష్టి సంతులనాన్ని స్థిరంగా ఉంచు దివ్యశక్త, తను చేసిన ప్రతిజ్ఞానుసారముగా ప్రభాతకాల అరుణోదయ రూపాన ఉదయించునున్నది, మరియు మానవునిలో దేవత్వ అవతరణ పృథ్వీపై స్వర్గావతరణకు సమయం ఆసన్నమైనది. అందుకు ఇది చేస్తున్నాం, మనలో దేవత్వం రావాలి, పృథ్వీ మీద స్వర్గం రావాలి, అదే అర్థం చేసుకుని చేస్తున్నాం. ఈ పెద్ద పెద్ద బోల్డ్ లెటర్స్ లో ఉన్నది మీరు రెండు మూడు సార్లు చదువుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం విపులంగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు ఆ బాధ్యత తీసుకుని ప్రతిరోజు లేకపోతే వారానికి ఒక రోజు క్లాసెస్ లాగా పెట్టుకోండి. ఇది మీరు చదవండి, ముందే మిగతా వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి. దానికి అందరూ రావచ్చు. ఇది డిస్కస్ చేసుకుని స్వాధ్యాయం చేసుకుంటున్నప్పుడు దీక్ష తీసుకున్న వాళ్లే కాదు, దీక్ష తీసుకునే వాళ్ళు కూడా రావచ్చు. కానీ దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావాలి. నేను రాలేవండి, మీ ఇష్టం అది. దాన్ని నేనేం చేస్తా, స్కూల్ పెడతాం, రోజు రమ్మంటాం, మేమే అటెండెన్స్ వేస్తాం. 75% కంటే తక్కువ ఉన్న వాళ్ళని పరీక్షకు వెళ్ళనివ్వని అంటాం. కానీ 40% అసలు రాని వాళ్ళని కూడా చివరికి పరీక్ష పంపిస్తాం. కానీ వాళ్ళు పాస్ కారే అలాగో, రోజు వచ్చే వాళ్ళే అవుతారు. అర్థమైంది కదా? అంచేత అది మీ యొక్క తీవ్రత. మేము ఈ దీక్ష తీసుకున్నాము. అంచేత ఈ క్లాసెస్ ఎవరు చెప్తామని చేయొద్దండి. మీరు చెప్తారా? ఇంకోళ్ళు 5-6 రెడీ కండి. అంచంటే అర్థమైంది కదా, స్కూల్లో ఉన్నట్టే. ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. అసలు ఈ పుస్తకమే మీ జీవితాన్ని మార్చిస్తుంది. ఇది మెయిన్ అసలు. కానీ మిల్లిమిల్లిగా చదువుకోండి, తొందరొద్దు. ఈ కార్యక్రమాలు ఏంటమ్మంట, అదంతా రాశారు కదా, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము నింపారు కదా. మీరందరూ కలిసి దీన్ని ఎలా ఇక్కడ ఉపయోగించుకుంటారో ఆలోచించుకోండి. మీరే కదా దానం చేసింది చేస్తున్నారు. మీరిచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి అంశదానాన్ని, మీరు ఇచ్చినటువంటి ప్రతిభాదానాన్ని ఇక్కడ ఎలా ఉపయోగించుకో, అందరికీ పని చెప్పండి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పాఠం చెప్పడం, ఆరుతలు ఇవ్వటం ఇదే కాదు, ఊడవటం కూడా ప్రతిభాదానమే. భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే ఊడవటం నేర్చుకోవాలి అని మహాత్మా గాంధీ చెప్పాడు. అలా ఊడవటం నేర్చుకున్నటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ మార్క్ వచ్చింది ఎవరికో తెలుసా? ఫస్ట్ మార్క్ మోతీలాల్ నెహ్రూకి వచ్చింది. మోతీలాల్ నెహ్రూ అడుగు తినేవాడు, అంతేనా? ఎవడు మోతీలాల్ నెహ్రూ? ఎలాంటి వాళ్ళు వాళ్ళు? ఆయన బట్టలు ఇస్త్రీ చేయడానికి ఫ్రాన్స్కి వెళ్లి ఇస్త్రీ చేయించుకుని వచ్చే ఉతికి ఆ కాలంలో అంతటి గొప్ప వ్యక్తి ఊడవటం నేర్చుకున్నాడు. ఊడవటం నేర్చుకోవటమే కాదు, మహాత్మా గాంధీ కాంపిటీషన్ పెడితే రోజు ఊడుస్తారే ఇళ్లలో. వాళ్ళకి ఎవరికి ప్రైజ్ రాలే, ఆయనకు ఫస్ట్ ప్రైజ్ రికమెండేషన్ వల్ల రాలేదని గుర్తుంచుకోండి. ఆ మాస్టర్ ఏముంది, ఆయన బోతిలా లేరు కదా రికమెండ్ చేసి ఉంటారు. ఊడవటము కూడా ప్రతిభాదానమే. ఏది చేసినా కూడా ఉదాత్తమైనటువంటి భావంతో చేయటమే యోగము. నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, నువ్వు చేసేటువంటి పని ఎంత భక్తిగా చేసావు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఒక దేవాలయం కడుతున్నారు. దేవాలయం కడుతూ ఉంటే రాళ్ళు కొట్టాలి కదా కరెక్ట్ సైజులోకి. ఒకడు ఏడుస్తూ కొడుతున్నాడు, నాకు కర్మ రాలింది, నేను బిఏ చదివాను, అది చదివాను, నాకు ఉద్యోగం ఏం రాలేదు, రాళ్ళు కొట్టుకుంటూ బతుకుతున్నాను అని ఏడుస్తున్నాడు. కొడుతున్నాడు, ఏడుస్తున్నాడు. రెండోవాడు ఇంకోడు ఉన్నాడు, కొన్ని ఈ మాత్రమైనా దొరికింది, నా కుటుంబం ఉంది, వాళ్ళని పోషించడానికి నాకు డబ్బు లేదు, అడుక్కోకుండా ఈ పని చేయగలుగుతున్నాను, ఆత్మగౌరవంగా జీవించగలుగుతున్నాను అని రాళ్ళు కొడుతున్నాడు. వాడు ఏడుస్తూ రాళ్ళు కొడుతున్నాడు, వీడు ఆత్మగౌరవంతో రాళ్ళు కొడుతున్నాడు. ఇంకోడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు. కానీ వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆనందంతో, నేను దేవాలయానికి కొడుతున్నటువంటి ఈ రాళ్ళు మీద రేపు ఎంతమంది మహనీయులు నడుస్తారో, ఎంతమంది సాధకులు నడుస్తారో, ఆ దేవాలయ నిర్మాణానికి నాను కూడా ఈ పని చేస్తున్నాను. పని ఏంటి? రాళ్ళు కొట్టటే. పనేం మారలేదుగా, రాళ్ళే కొడుతున్నావు నువ్వు. కానీ నీ భావన మారితే గొప్ప వాళ్ళుగా మారిపోతారు. అదే ఈ ప్రతిభ, సమయము, అంశదానాలు ఈ మూడు కూడా ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవ్వటానికి నాందిగా. మీరు ఇక్కడ నేర్చుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఉన్నారు మీరు ఆల్రెడీ. దాన్ని జాగ్రత్తగా, మాకెందుకు, వాళ్ళు చెప్తే చేస్తాం, లేకపోతే లేదు, ఇంట్లో నాకెందుకని ఎవడు ఏమండు, ట్యాప్ వదిలేసి ఉంటే అమ్మ కడుతుందిలే, నాన్న కడతాడులే అనుక మనమే పరిగెత్తి కట్టేస్తాం కదా వేస్ట్ అవుతూ ఉంటే. నాకెందుకులే, ఆశ్రమం వాళ్ళు చూసుకుంటారు, మాకేంటి. భావం అర్థమైందా ఏం చెప్తున్నాను? కొంచెం ఆ ఉదాత్తమైనటువంటి భావాలు తీసుకురావడానికి మీరు ఈ అంశదానము, సమయదానము, ప్రతిభాదానము ఎలా వాడుతున్నారు అనేది ఒక డైరీ మెయింటైన్ చేసి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు చూపించండి. ప్రతిభ ఎలా వాడుతున్నారు అది చాలా ముఖ్యం. ప్రతిభ అంటే ఏంటి? మీరు కష్టపడగలరు, మీరు ఒక పని చేయగలరు, ఆ పని చేయండి. అందరం మేము ఒకే పని చేస్తామండి అంటే కుదరదు. అన్ని మూడవటం దగ్గర నుంచి, ఆరుతలు ఇవ్వటం దగ్గర నుంచి, తపస్సులు సాధనలు చేసుకోవటం దగ్గర నుంచి మీరందరూ కూడా పరస్పరము ఎలాగ జీవించగలరు ఒక ఆనందమయమైనటువంటి వాతావరణంలో. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటి అంటే, స్కూల్స్ ఉంటాయి, పిల్లలు అందులో చదువుకుంటూ ఉంటారు, టీచర్స్ అందులో పనిచేస్తూ ఉంటారు. 10 గంటలకి స్కూల్ అంటే 9:55 వరకు అక్కడ ఎవరు కనిపించరు కదా. 10 గంటలకు అందరూ వచ్చేస్తారు, పిల్లలు వచ్చేస్తారు, టీచర్లు వచ్చేస్తారు, ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఎప్పుడు 4 అవుతుందా, లాస్ట్ బెల్ ఎప్పుడవుతుందా అని అందరూ చూస్తూ ఉంటారు. లాస్ట్ క్లాస్ తీసుకుంటున్న టీచర్గా నాకు తెలిసి ఎప్పుడు గడియారం మీదే నా దృష్టి ఉండేది, ఇంకో 5 నిమిషాల్లో బెల్ అయిపోతుంది, ఇంకో 5 నిమిషాల్లో బెల్ అయిపోతుంది. కానీ పారిపోరు, బెల్ అయ్యాకే వెళ్తారు. అవునా? అలాగా ఈ ఆశ్రమంలో కనీసము 40 మంది పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటట్టు. అందరూ ఒకసారి రావక్కర్లే, చెప్పింది అర్థమవుతుందా? కానీ ఇక్కడ నిరంతరము 20-30 మంది ఉండేటట్టు చూసుకోండి. ఆ మాత్రము ప్రతిభ మీరు సంపాదించుకోగలగాలి. మన వాళ్ళు, ఇది మనది, మన ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు మనం చేయబోతున్నాం, ఈ కార్యక్రమాలు ఇలా చేస్తున్నాం, అంతేంది కదా. ఇది ఇక్కడికి వచ్చేస్తూ ఉండండి, ఇక్కడికి మీకు అన్ని రకాల వీళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా ఇంటికంటే ఇక్కడే బాగుంటుందని నా నమ్మకం. ఎందుకంటే నాకు కూడా ఇక్కడే బాగుంటుంది. మరి మీరు ఉండటం లేదు కదా మాస్టారు, నేను ఉండి ఏం చేస్తాను? గోడలికి చెప్పేదా? ఎవడికి చెప్తా? ఎవడైనా ఏదైనా చేసి, నేను ఇంత చేశాం మాస్టారు అంటే దాని తర్వాత చెప్తా. గాయత్రి చేసుకో, చాలా మంచిది నాయన, అది చెప్పడానికి ఎన్నిసార్లు చెప్పంటారు? అంతకంటే కొత్తది ఏదైనా చెప్పడానికి కావాల్సిన పరిస్థితి మీరు ఏర్పాటు చేయాలి కదా. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, సప్త ఋషుల యొక్క అవతరణ అంటూ జరిగితే కూటమిగా, వేరువేరుగా కాదు, వేరువేరుగా చాలా చోట్ల ఉంటారు. కానీ 7 ఋషులు కలిసి ఒక చోట ఉండాలి అంటే ఇక్కడికి రావాలి. వాళ్ళు రావాలి, అబద్ధం చెప్పా, వచ్చేశారు కానీ మీరు గుర్తించటంలే. చాలాసార్లు మీరు చూస్తారేమో, నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను, మాస్టర్ వస్తారు 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 అని వెయిట్ చేస్తూ ఉంటారు, నేను అక్కడే ఉంటా. తర్వాత ఎవరు చెప్తారు, ఈయన మాస్టర్ ఎవరో అనుకున్నారులే, అక్కడ ఉన్నారేమో వాళ్ళు. మీరు వాళ్ళని చూడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి మీరు చెప్పండి, ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి తెలుసా లెక్క? రోజు వచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడికి తెలుసా? ఖచ్చితంగా చెప్పగలవా? ఎందుకు ఉదాహరణ ఇచ్చాను? అక్కడే ఉంటాయి, మీకు చూడదు. మరి సూక్ష్మ జగత్తులో చుట్టుపక్కల మనం తిరుగుతున్నటువంటి ఏ ఋషులు మనకు కనిపించలేదంటే నువ్వు వాళ్ళని చూస్తే కదా కనిపించేది. ఆ చూడటానికి కావలసినటువంటి శక్తి ఈ సాధన వల్ల వస్తుంది మీకు. ఈ సాధనతో పాటు మీరు ఇక్కడ నిత్య కార్యక్రమాలుగా ఇది చేస్తూ మీకు, ఇది టీచర్ తీసుకున్న వాళ్ళకి సాధన, మరి మిగతా వాళ్ళకి మీరు ప్రణాళిక వేసుకోండి. అంతేనా? మీరు మీ యొక్క ప్రతిభ టీచర్స్ చెప్పగలరు, చెప్పండి వాళ్ళకి ఏం చెప్తారు. మిగతా వాళ్ళు నీట్గా ఉంచవచ్చు ఆశ్రమాన్ని, మేము వచ్చి తుడుస్తామండి నీట్గా ఉండి, వద్దాం అనుకున్నామండి కలవాడి కోడలో. ఏంటో సినిమా టీవీలో ప్రోగ్రామ్ ఏంటి అది చూడాలి, అది చూశాక కదా మేము రావాలి. మరి అలాంటి వేషాలు వేయకండి, మీ యొక్క బాధ్యతను అవగాహన చేసుకోండి. ఒక ఆశ్రమం అభివృద్ధి చెందాలి అంటే కట్టడాల వల్ల ఏం అభివృద్ధి చెందదు, మనుషుల వల్ల అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నవాడు ఎంత గొప్పవాడు అని. అనేక ఆశ్రమాలు ఉన్నాయి, కానీ శుద్ధిసాయి సంస్థానం ఎందుకు అభివృద్ధి చెందింది అంటే ఇక్కడ శుద్ధిసాయి ఉన్నాడు. కానీ శుద్ధిసాయి ఒక్కడు ఉంటే ఏమైనా అవుతుందా? ఏమవుదుగా? ఆయన చుట్టూ అనేక మంది చేరి ఆయనకి కావాల్సింది, ఆయన చెప్పినటువంటి వాతావరణం తయారు చేశారు. మనకి 6 గురువులు ఉన్నారు. అది కాకుండా జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు, జగజ్జనని మహాయోగేశ్వరి దేవి ఉన్నారు. వాళ్ల మార్గంలోనే మనం వెళ్తున్నాం కనుక వాళ్ళ యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనకి లభిస్తాయి అని కళ్ళు మూసుకుని చెయ్యి ఇలా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, చూసుకోండి ఒకసారి నా వైపు చెయ్యి ఇలా పెట్టుకోండి. ఆ మంత్రాన్ని దీక్షగా ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ గాయత్రి మంత్రంలో మీరు లాక్కోగలిగితే గురువు గారి యొక్క తపస్సు, గురువు గారి యొక్క పుణ్యము, గురువు గారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. లింక్ పెడుతున్నాను నేను, కానీ ఆ లింక్ మీరు ఉపయోగించుకోవాలి. నేను లింక్ పెట్టేశాను కనుక ఏం అయిపోదు. నేను చెప్పినటువంటి ఆ సాధనని రోజుకి 8 మాలలు గాయత్రి, 12 మాలలు గురువు, ఆ ఫోటోని, ఆ యంత్రాన్ని నేను చెప్పిన విధానంగా మీరు ఉపయోగించుకుంటూ ఉంటే, ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ఈ వాక్శక్తి ద్వారా వెళ్లేటువంటి గాయత్రి మంత్రము మిమ్మల్ని ఖచ్చితంగా శ్రీరామ శర్మ ఆచార్య అంత స్థితిలో పెడుతుంది. నేను 5 భాగాలుగా చెప్తాను, దాన్ని అలాగే స్వీకరించండి. ఓ భోర్భువస్వ తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలాగే కళ్ళు మూసుకుందండి. 5 సార్లు ఈ గాయత్రి మంత్రాన్ని కలిపి ఉచ్చారణ చేద్దాం. మీ యొక్క 5 ఇంద్రియాలలో, 5 జ్ఞానేంద్రియాలలో, 5 కర్మేంద్రియాలలో, 5 ప్రాణాలలో, 5 తత్వాలలో మొత్తము అన్నిట్లోకి కూడా ఈ గాయత్రి మంత్ర యొక్క శక్తి, గురువుగారి యొక్క తపశ్శక్తి, గురువుగారి యొక్క పుణ్యము, గురువుగారి యొక్క అనుగ్రహము, ఆశీస్సులు మనకి లభిస్తున్నాయి అనుకుంటూ 5 సార్లు ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తాం. ఓం భోర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భోర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భోర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భోర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భోర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా.
ఆ భావన విద్యలో ఆ భావన చాలా ముఖ్యమైనది. ఈ జలాన్ని శిరస్సు మీద జల్లుకోవటంతో, ఆల్రెడీ ఇదివరకు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు జల్లటం వల్ల, ఇదంతా కాకుండా పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అనుగ్రహ వర్షము ఈ ఆధ్యాత్మికమైనటువంటి విశిష్ట ప్రణాళికలో కలిసి ఉన్నది. హిమాలయాలలో, కాంచన్జంగా పర్వత శ్రేణులలో గురులు, గురుదేవులు, గురుదేవులు ప్లూరల్, ఒకటి శ్రీరామ శర్మ ఆచార్య గారు నా గురుదేవులు, అంచేత సహజంగానే మీకు గురుదేవులు. ఇది కాక కొంతమంది గురువుల యొక్క ఆ విశేషమైనటువంటి అనుగ్రహ వర్షాన్ని మీరిప్పుడు పొందారు. ఆ తృప్తి, ఆ ఆనందము అనుభవించండి, అర్థం చేసుకోండి. ఒక సాధారణమైనటువంటి సంఘటన కాదు, అతి సాధారణమైనటువంటి సంఘటనగా కనిపిస్తుంది. నేను మా గురుదేవుల్ని కలుసుకోవటానికి కారణం ఏంటి అంటే, ఒకరోజు నేను బెనారస్ హిందూ యూనివర్సిటీ వెళ్ళటానికి కాశీలో బస్సు ఎక్కితే నాకు ఎదురుకుండా నుంచున్నటువంటి వ్యక్తి చేతిలోంచి ఒక పుస్తకం జారి కింద పడింది. అంతే, ఆ సంఘటన నన్ను గురుదేవుల దగ్గరికి తీసుకెళ్లింది. ఇది ఇంతకంటే పెద్ద సంఘటన. అది కేవలము చెయ్య జారి కింద పట్టాం. ఇక్కడ నేను మీరు ఇద్దరు కూడా ఒక తీవ్రమైనటువంటి మానసిక స్థితిలో, ఒక ఉగ్రమైనటువంటి మానసిక స్థితిలో, డూ ఆర్ డై, భారతదేశ స్వాతంత్ర్యం కోసము కొంతమంది భారతీయుల యొక్క నేతలు ఇచ్చినటువంటి పిలుపు ఏంటి అంటే చెయ్యి లేకపోతే చచ్చిపో, డూ ఆర్ డై. ఆ ఉగ్రమైనటువంటి మానసిక స్థితిలో మనం ఈనాడు ఈ దీక్షా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. ఈ దీక్షా కార్యక్రమంలో మీరు చేయవలసింది ఏమీ లేదు. యాక్చువల్ గా బీజాలు ఆల్రెడీ మీలో ఉన్నాయి, విత్తనాలు నాటబడి ఉన్నాయి అనేక జన్మల నుంచి. కేవలము కలుపు మొక్కల్ని పీకేయటము, దానికి కావలసినటువంటి నీరు, ఎండ, ఎరువులు మాత్రమే మనం వేసుకోవాలి. ఇవి మూడు మనం చేసుకోవాలి. ప్రతిరోజు నీరు పోయాలి, ఎండని ఎక్కువ కాకుండా చూసుకోవాలి, తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎండ ఎక్కువైపోతే ఎండ తగ్గించుకోవాలి, ఎండ తక్కువ అయితే ఎండని పెంచుకోవాలి. ఇదంతా కాకుండా విజ్ఞానవేత్తలము కనుక, మానవ జాతికి సంబంధించినటువంటి బుద్ధిమంతులము కనుక ఎరువులు కూడా వేసుకుంటాం మనం. కళ్ళు మూసుకునే ఉండండి, నాతో పాటనండి. నేను ఈరోజు నా యొక్క అనేక జన్మల పుణ్య ప్రభావం వల్ల హిమాలయాలలోని గురు సత్తాతో, తిరుమల కొండలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులను పాత్రురాలిని అన్నది తెలుగు అయ్యాను. ఈ విశిష్టమైన అనుగ్రహానికి నేను నాకు చేతనైనంత పరిపూర్ణమైనటువంటి శక్తితో ఇవ్వబడిన సాధనలను అర్థము చేసుకుని చేస్తాను. మెల్లిగా కళ్ళు తెరవండి. దీన్ని ఏమంటారంటే ఇంట్రొడక్షన్. మనం తీసుకోబోయేటువంటి దీక్ష యొక్క గొప్పతనం అర్థమైంది కదా. ఆశామాషిగా మాత్రం మీరు రాలేదు, మళ్లీ మళ్లీ నేను చెప్తున్నాను, అది అర్థం చేసుకోండి. చాలాసార్లు నేను దీక్ష ఇవ్వడానికి ప్రయత్నం చేసి దీక్ష ఇవ్వలేదు అంటే అది నా చేతిలో ఉన్నది కూడా కాదు. మన ఇద్దరము ఏ గురు సత్తాతో నియంత్రణ చేయబడుతున్నామో ఆ గురు సత్తా యొక్క గొప్పతనము. మీకు ఈ బొమ్మ ఇవ్వబడింది కదా, అది తీసుకోండి, దాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. మీ యొక్క ఎడం వైపు నుంచి చూసుకోండి బొమ్మని. ఎడం వైపు తిరుమల కొండలు, తిరుమలేశన్ యొక్క విమానము ఉన్నాయి కనిపిస్తున్నా అందరికీ. రానివాళ్ళు ఎవరు? ఫోటో రానివాళ్ళు ఎవరు? చెయ్యతనమ్మా అందించండి రైట్ వాళ్ళిద్దరికీ. ఏమా ఇది? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది రాబోయేటువంటి 24 కోట్ల సంవత్సరాల వరకు మీకు ఉపయోగపడుతుంది. నేను తెలిసి వాడుతున్నటువంటి మాట ఇది, మీరు ఉపయోగించుకోగలిగితే రాబోయేటువంటి ఎన్ని రోజులకి? 24 కోట్ల సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది ఇది. ఏ విధంగా? మానవ జాతి భూమి మీద ఆవర్తించక ముందు కూడా సూర్యుడు ఉన్నాడు, నీరు ఉంది, చంద్రుడు ఉన్నాడు కదా. అవన్నీ కూడా మానవ జాతి జీవించటానికి తగిన పరిస్థితులు ఏర్పడించాక మనం పుట్టాం. పరిణామక్రమంలో ముందు పుట్టలేదు మనం. ఎక్కడో సూర్యుడు ఉండేవాడు, సూర్యుడి నుంచి ఒక అగ్ని గోళము వేరైంది, అది 8,000 సంవత్సరాలు ఎన్ని కోట్ల సంవత్సరాలకో చల్లారింది. చల్లారిన తర్వాత మెల్లిగా అది భూమిగా మారింది. అది భూమిగా మారిన తర్వాత దాంట్లో ఖనిజాలు ఏర్పడ్డాయి. ఖనిజాలు ఏర్పడ్డాక సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రాలు ఖనిజాలు కలిస్తే చెట్లు ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిసి జంతువులు ఏర్పడ్డాయి, వికరాలమైనటువంటి జంతువులు. పెద్ద పెద్ద జంతువులు ఒకసారి భూమి మీద ఉండేవి, మానవజాతి ఉండేది కాదు. తెలుసుగా అన్ని డైనోసార్స్ అంటారు. పెద్ద పెద్ద ఈ
కళ్యాణ మండపం, అన్నపూర్ణాలయం కంటే పెద్దవి. ఎప్పుడైనా పేరు విన్నారా మీరు? ఈ మధ్య సినిమాలు కూడా వచ్చాయి కదా దాని మీద.
అవన్నీ కూడా ఎందుకు వచ్చిపోయాయి అంటే మానవ జాతి ఆవిర్భవించటానికి,
మనం ఆవిర్భవించటానికి.
అంతే, మనం ఆవిర్భవించటానికి ముందు ఇంత చరిత్ర జరిగింది. మనం ఆవిర్భవించాక మళ్ళా ఎంత చరిత్ర జరగబోతోందో. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సిద్ధి స్థాయిలాగా మారుతాడు, అది లక్ష్యము. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 24 కోట్ల సంవత్సరాలలో. ఎలక్ట్రిసిటీ కనిపెట్టారు ఇప్పుడు, కానీ ఎలక్ట్రిసిటీ కనిపెట్టాక ఈనాటికి కూడా చాలా ఊళ్ళల్లో ఎలక్ట్రిసిటీ లేదు కదా. మెల్లిమెల్లిగా ఖచ్చితంగా ఇవాళ కాకపోతే ఇంకో 20 సంవత్సరాలకైనా ప్రతి చోటకి కరెంట్ ఎడిపోతుంది, అందులో డౌట్ లేదు కదా మనకి. అలాగే మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి దీక్ష ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఓ శుద్ధి స్థాయి లెవెల్లో ఎదగాలి. ఎలా ఎదుగుతాడు? నువ్వు ఎదుగుతే, నువ్వు ఆ స్థితికి వెళ్తే. అంచేత ఇక్కడ గురువుల్ని అడుక్కోవటానికి మాత్రం మనం కూర్చోలేదు. ఏం చెప్తున్నాం గురువులతో, మీకు ఉన్నటువంటి శక్తి మాకు కావాలి, మేము కూడా మీలాగా మారుతాం, దానికి ఏం కష్టపడాలో ఏం చేయాలో మీరు చెప్పండి, మేము చేస్తాం. ఏంటి అందులో మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ బొమ్మలో ఉన్నటువంటి ఈ తిరుమల కొండల్ని చూడండి, ఆ పైన వెంకటేశ్వర స్వామి యొక్క విమానం ఉంది మీకు తెలుసు కదా, దానిపైన గోపురాన్ని విమానం అంటే ఆ విమానం ఎక్కాలి మనం. ఎక్కింది అది ఇక్కడ కైలాస శిఖరం ఉంది. కైలాస శిఖరం అంటే హిమాలయాల యొక్క కేంద్రము. ఆ హిమాలయాలలో ఎప్పటి నుంచో, పృథ్వీ పుట్టక ముందు నుంచి కూడా, నేను చెప్పిన మాటలో తప్పు లేదు, మీకు మిల్లిమిల్లిగా అర్థమవుతుందేంటో, భూమి లేనప్పుడు కూడా హిమాలయాలలో గురువులు ఉన్నారు. నేను చెప్పిన మాట పిచ్చిగా ఉంది కదా, భూమి లేదు కానీ ఏమన్నాను నేను, హిమాలయాలలో గురువులు ఉన్నారు. సరే, అది అది కరెక్టే చెప్పాను నేను, తప్పేం చెప్పలేదు, తెలిసే చెప్పాను నేను, అది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇవి రెండు, ఈ రెండు కేంద్రాలని మనము మన తండ్రిగా స్వీకరించబోతున్నాము. ఆధ్యాత్మిక విద్య నేర్పుకోవటానికి గురువు గారు హిమాలయాలని తండ్రిగా ఎంచుకుంటే, రమణ మహర్షి అరుణాచలేశ్వరుని తండ్రిగా ఎంచుకున్నాడు. అందులో రమణ మహర్షి అసలు ఆత్మజ్ఞానమే, అంతా ఆత్మ, ఇంకేమీ లేదు, భగవంతుడు లేదు, ఏమీ లేదు, నేనే అంతా అని కదా నేర్చుకోమంటాడు. కానీ ఆయన కూడా గిరి ప్రదక్షిణ చేసేవాడు. అరుణాచలేశ్వరుడు నా తండ్రి అనేవాడు, నా తండ్రి నన్ను పిలిచాడు కనుక నేను వచ్చేశాను అని అనేక సార్లు చెప్పాడు ఆయన. అలాగే అనేక మంది గురువులు వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు హిమాలయాలు మమ్మల్ని పిలుస్తున్నాయి కనుక మేము వెళ్ళిపోతాము అంటే వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళా వాళ్ళ భౌతిక తల్లిదండ్రులు మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి ఇప్పుడిప్పుడే వెళ్ళక్కర్లేదు నాయన, నువ్వు ఎక్కడికో వెళ్ళాలి టైం వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు కూడా ఆ సమయం ఆసన్నమైనది, కానీ ఈనాడు మీరు అక్కడికి పరిగెట్టి వెళ్ళక్కర్లే. తండ్రి యొక్క బాధ్యత ఏమిటి అంటే గార్డియన్, సంరక్షకుడు. మీరు ఏ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోబోతున్నారో ఆ ఆధ్యాత్మిక విద్యకు కావలసినటువంటి ఆహారము, తిండి, బట్ట, వసతి ఇచ్చేటటువంటి బాధ్యత తండ్రిది. స్కూల్కి ఫీజు కావాలి అంటే ఎవరిని అడుగుతాం? తండ్రిని అడుగుతాం అంతే కదా. బట్టలు కావాలి అంటే తండ్రిని అడుగుతాం. మనకు కావాల్సిన ఆట బొమ్మలు కానీ ఫలానా వస్తువు ఏదైనా కనుక్కోవాలి అని అమ్మ ఉన్నా, అమ్మ సంపాదిస్తున్నా కూడా దానికి ముద్ర ఎవడు వేయాలి? తండ్రి వేయాలి. ఆ ముద్ర ఈ రెండు కొండలు వేయబోతున్నాయి మీ జీవితానికి. దాన్ని జాగ్రత్తగా గమనించుకోండి, కళ్ళు మూసుకుని ఆ కొండని, తిరుమలేశుని యొక్క విమానాన్ని ఊహించుకోండి. ఈ ఊహ చాలా ముఖ్యము, అది గుర్తుంచుకోండి. చదువులో కూడా ఊహే చాలా ముఖ్యం. ఏ అనేటటువంటి అక్షరము మీరు ఊహిస్తారు, ఇదిగో గీత ఇలా గీశాం, ఈ గీత ఇలా గీశాం, అడ్డ గీత ఇలా గీస్తే ఏ అవుతుంది అనేటటువంటి ఊహ మీ బుర్రలో దిగిపోయింది. దిగిపోయాక దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు అక్షరాలుగా. తిరుమలేశుని యొక్క ఆ కొండ, 360 తీర్థాలు ఉన్నటువంటి ఆ కొండ, ఆంధ్రులకు ఆరాధ్య దైవము కూడా,
ఇలవేల్పు కూడా. ఆ విధంగా మనం చాలా అదృష్టవంతులం. ఈ రోజు నుంచే ఆయన మనకి తండ్రిగా వ్యవహరించబోతున్నాడు. కళ్ళు మూసుకుని ఆ ఎడం వైపు ఉన్నటువంటి ఆ తిరుమల కొండలు, ఆ ఆనంద విమానాన్ని గమనించుకోండి. ఈసారి మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు మీరు గుర్తుంచుకోండి, మీ తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఏ విధంగా తండ్రి యొక్క భావము తెలిసినటువంటి, తండ్రి యొక్క ఆలోచనలకు అనుగుణ్యంగా ఉన్నటువంటి పిల్లలుగా మీరు వెళ్తున్నారు కనుక, ఖచ్చితంగా మీ యొక్క ఆ తిరుమల యాత్రలో ఇదివరకు మీరు పొందిన అనుభవాలు, ఇప్పుడు రాబోయేటువంటి అనుభవాలు చాలా తేడాగా ఉంటాయి. అంచేత ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఒక్కసారి ఈ ఫోటోని కళ్ళ ముందు పెట్టుకుని, తిరుమల కొండలు, హిమాలయాలు, నా యొక్క తండ్రి, హిమాలయాలలో ఉన్నటువంటి ఆ స్థాన దేవతలు, నాకు కావలసినటువంటి వసతి వనరులు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు అని శిరస్సు వంచి నమస్కరించుకోండి. ఇప్పుడు ఫోటో చూసుకోండి. ఫోటో కింద ఒక సరోవరం ఉంది. ఎడం వైపు నుంచి నీళ్లు వస్తున్నాయి, కుడివైపు ప్రవహిస్తోంది. కనిపిస్తుందా? ఇది మానసరోవరం యొక్క బొమ్మ ఫోటో. ఇది హిమాలయాలలో కైలాస పర్వతం మీద ఇది ఈ నీరు జగద్గురువు జగజ్జనని మహాయోగేశ్వరి దేవి అనే అక్షరాలు ఆ నీళ్లలో ఉన్నాయి. అది మానసరోవరము. మానసరోవరము హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ మానసరోవరంలోంచి ఈ జగద్గురువు జగజ్జనని మహాయోగేశ్వరి దేవి ఆవిర్భవిస్తున్నారు. మీ మనస్సులోంచి కూడా అలాగే ఆవిర్భవించాలి. మానసరోవరం నుంచి చిత్రంలో ఉన్నటువంటి జగద్గురువు మహాయోగేశ్వరి దేవి ఎలాగా ప్రకటితమవుతున్నారో కనిపించింది కదా, అలాగే మన మానసరోవరం, మన శిరస్సులో కూడా ఈ రూపు కంటికి కట్టినట్టు కనిపించాలి. ఒకసారి ఆ ఫోటోను చూసుకుని ఈ కొండలు, హిమాలయాలు, ఈ నీరు, వీళ్ళిద్దరినీ గమనించుకోండి. మిల్లిమిల్లిగా ఇది మీకు మనసులో దిగుతుంది. ఇవాళ ఒక రోజులో దిగదు, అలవాటు చేసుకోవాలి. మీరు క్రమం అర్థమైంది కదా, ముందు తిరుమల కొండ, తర్వాత హిమాలయాలు, వీరు నా యొక్క తండ్రి, దాని తర్వాత నా మనస్సు యొక్క సరోవరములో ఆ జగద్గురువును, ఆ జగజ్జనని స్థాపించుకుంటున్నాను. మరి జగద్గురువు జగజ్జనని ఏం చేశారు? ఇక్కడ వైపు నుంచి చూడండి, రామకృష్ణ పరమహంస, శారదామాత కనిపిస్తుందిగా అందరికీ, దాని కిందన శుద్ధి సాయి, సత్య సాయి, దాని కిందన ఇలాగా ఇలా వస్తున్నాం. అరవిందో మాత మీద యోగానంద సిబివి బ్లాబెట్స్ కి, శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి శర్మ. ఈ ఆరు జంటలు మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలకి ప్రతీకలు. వాటికి నమస్కారం చేసుకుంటాం. ఇంకా ఒక్కొక్క గురువుని చూసుకుంటూ నమస్కారం చేసుకోండి. చివరికి ఎలా అయిపోతుందంటే అసలు ఈ బొమ్మ అవసరం ఉండదు మీకు. మీరు కళ్ళు మూసుకోగానే ఆ తిరుమల కొండ, ఆనంద విమానము, హిమాలయాలు, రామకృష్ణ పరమహంస, సిద్ధి సాయి, సత్యసాయి, అరవిందో, మదర్ మీర, లారీ మాషయ, యోగానంద, ఇంకా సపాయికి వెళ్తే ఎవరున్నారు, సిబివి బ్లాబెట్స్ కి, ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య వెళ్తారు. కళలో కనిపించేస్తుంది మీకు స్పష్టంగా. వాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఆ గురువుకి ఆరుగురిని మన యొక్క షట్చక్రాల మీద స్థాపన చేసుకుంటాం. మూలాధారం మీద రామకృష్ణ పరమహంస. మూలాధారం అంటే మీకు అందరికీ తెలుసు కదా, కన్ఫ్యూజన్ లేదుగా. మూలాధారం అంటే నేను పూజ కింద భాగంలో రామకృష్ణ పరమహంస, శారదామాత, ఇంకాస్త పైకి వెళ్తే శుద్ధి సాయి, సత్యసాయి, ఇంకాస్త పైకి వెళ్తే అంటే ఏ చక్రం, మణిపూరకం. అందరికీ అర్థమవుతుంది కదా, మణిపూరక చక్రంలో ఎవరున్నారు, అరవిందో మదర్ మీద. ఇంకాస్త పైకి ఎక్కితే అనాథ చక్రము లో లారీ మాసయ, యోగానంద. ఇంకాస్త పైకి వెళ్తే సివివి బ్లాబెట్స్ కి. ఆజ్ఞా చక్రంలోకి వచ్చేస్తే శ్రీరామ్ శర్మ ఆచార్య అదే అనమాట. అక్కడ నమస్కారం చేసుకోండి. ఆ నమస్కారం చేసుకున్న తర్వాత ఈ షట్చక్ర స్తోత్రం చదువుకుంటారు మీరు. మూలాధారంలో ఎవరున్నారన్నాను నేను, అదే అనుకుని మీకు మీ అందరికి ఇందులో ఎంతమందికి ఇది వచ్చు, మీలో చాలా మందికి వచ్చు అనుకుంటా నేను. రాకపోతే ఏం పర్వాలేదు, నాతో పాటనండి. మూలాధారే వారి జపత్రే సచతుష్కే వంశం శంసం వర్ణ విశాలై సవిశాలై రక్తం వర్ణం శ్రీగణనాదం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఆ మూలాధారం దగ్గర ఆ బొమ్మను ఊహించుకోండి. శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస శారదామాత అక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఆ మూలాధార చక్రం యొక్క శక్తి మనలో ఆవిర్భవిస్తోంది. ఇంకాస్త పైకి వెళ్తే శుద్ధి సాయి, సత్యసాయి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి స్వాధిష్టాన చక్రాన్ని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. స్వాధిష్టానే షడ్డల పత్రే తనులింగే బాలాం తావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం ద్రుహిణంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అక్కడ సిద్ధి సాయి సత్యసాయికి నమస్కారం పెట్టుకుని ఇంకాస్త పైకి మణిపూరవి చక్రంలో అరవిందో మదర్ మీద ఆ సావిత్రి యొక్క శక్తి. నాభీ పత్రే పద్మదళాంతే తపవర్ణే లక్ష్మీ కాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాఖ్యం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అక్కడ అరవిందో మదర్ మిర్రాకి నమస్కారం చేసుకున్న తర్వాత అనాహత చక్రానికి వస్తున్నాం. అనాహత చక్రం దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, లారీ భాషయ, దాని తర్వాత లారీ పరవహంస యోగానంద, వాళ్ళని మనసులో స్మరించు. ఇక్కడ ఎవరు కూర్చోవద్దమ్మా, మీరు ఇలా గబుక్కుని వస్తే మరి దీక్ష కార్యక్రమం అయిపోతుంది. ఎవరో అక్కడ ఉండాలి, కొత్త వాళ్ళు ఎవరో రావద్దు, బయటకు వెళ్ళిపోండి. మొత్తం మూడ్ డిస్టర్బ్ చేశారు మీరు. ఆశా ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ చేస్తూ ఉంటే లోపలికి వచ్చేయండి, అందరూ చూస్తాను. ఎప్పుడు అర్థమవుతుందా సీరియస్నెస్ మీకు? ఎవరు ఇక్కడ కూర్చోవద్దు, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ కూడా మౌనంగా, లేకపోతే ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ చేయమనండి. మౌనంగా ఉండటం చేత కాదు వాళ్ళకి. అనాహత చక్రం దగ్గర లారీ మాషయ పరమహంస యోగానంద, ఆ శ్వాస విజ్ఞానం, హృదయ యొక్క విజ్ఞానాన్ని మానవజాతికి అందించినటువంటి ఆ మహనీయుల్ని భావన చేసుకుంటూ హృత్పద్మాంతే ద్వాదశ పత్రే కఠవర్ణే శంభం శేషం హంస విశేషం శమయంతం స్వర్గస్థిత్యం తం కురువంతం శివకాంతిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అక్కడ లారీ మాషయ పరమహంస యోగానందకి నమస్కారం చేసుకుని కంఠ ప్రదేశానికి రండి. అక్కడ సివివి బ్లాబెట్స్ కి వీరిద్దరు ఉన్నారు. ఆ కంఠం యొక్క శక్తి, నమస్కారం మాస్టర్ సివివి
అనుకోగానే రోగాలన్నీ పోతాయి. అలా పోయినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ వాక్ శక్తి, ఆ నామము, ఆ మూడు అక్షరాలు. ఈ స్తోత్రం చేస్తున్నప్పుడు, కంఠ ప్రదేశానికి వచ్చినప్పుడు మనం మూడు సార్లు ఆ నామాన్ని అనుకుంటాం. స్ట్రైట్ గా కూర్చుని ఆ నామాన్ని నాతో పాటు ఉచ్చారించండి. నమస్కారం మాస్టర్, సేవేవే. నమస్కారం మాస్టర్, సేవేవే. నమస్కారం మాస్టర్, సేవేవే. టు యువర్ లోటస్ ఫీట్. శాంతంగా కూర్చోండి. ఇంకా చేసేదేదో ఆయనే చేస్తాడు. ఒక రెండు నిమిషాలు అలా శాంతంగా కూర్చోండి. చక్రస్థానే చక్ర విశుద్ధే కుసుమాంతే చంద్రాకారే షోడశ పత్రే స్వరవర్ణే మాయాధీశం జీవ శివంతం నిజమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మే. ఇంకా ఆజ్ఞాచక్రానికి రండి. ఆ ఆజ్ఞాచక్రం దగ్గర గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతీ దేవి శర్మ అభయహస్తంతో ఉన్నారు. ఆ ఫోటోలో ఉన్నటువంటి రూపాన్ని చూసుకోండి, ఎదుర్కొండ కూడా ఉన్నారు. ఫోటోలు వేస్తున్నప్పుడు, దండలు వేస్తున్నప్పుడు తీయండి కనిపించకుండా వాళ్ళకి, వాళ్ళ మొహాలు కనిపించకుండా, అభయహస్తం కనిపించకుండా. ఎందుకంటే అంటే మీరు అభయం అక్కర్లేదన్నమాట. కింద వేయండి, లేకపోతే పూర్తిగా కనిపించేదట్టు. ఆ రూపాన్ని చూసుకోండి. గాయత్రిని శిరస్సు పైన ఊహించుకోవచ్చు మీరు. ఆజ్ఞాచక్రం దగ్గర అభయహస్తం ఇచ్చినటువంటి గురుదేవుడు మాతాజీ, గాయత్రీదేవి పైన ఆ సద్బుద్ధిదాయకమైనటువంటి ఆ సూర్యుని యొక్క కిరణాలు మనలోకి ప్రవహిస్తున్నాయి. ఆజ్ఞాచక్రే భృగుటి స్థానే ద్విదళాంతే హంక్షం బీజం జ్ఞాన నిధిం తం గురుమూర్తిం విద్యుద్వర్ణం జ్ఞానమయం తం నిటలాక్షం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. జత ఇది నేను చెప్పటానికి 10 నిమిషాలు పట్టింది, కానీ మీరు 2 నిమిషాలు చేసేసుకుంటారు. ఇది అంతే కదా, స్నానం చేయగానే ఈ ఫోటోలను చూసుకుని తిరుమల హిమాలయాలు నా యొక్క తండ్రి, నా యొక్క సంరక్షకులు. నా మనస్సులో జగద్గురువు జగజ్జనని ఆవిర్భవిస్తున్నారు. ఆ రూపాన్ని చూసుకోండి. ఆవిర్భవించిన తర్వాత ఈ స్తోత్రాన్ని చదువుకుంటూ గురు పరంపరను మొత్తం చూసుకుంటారు. అంతే కదా, ప్రతిరోజు స్నానం అయిపోగానే మీరు చేయవలసినటువంటి పని ఇది. దాని తర్వాత చెప్తాను. దాని తర్వాత ఈ మహాకాళ చక్రవర్తి యంత్రము 5000 కుండీల గాయత్రి మహాయజ్ఞం జరిగినప్పుడు ఆవిష్కరింపబడింది. ఇక్కడే ఇదే ప్రదేశంలో, ఇక్కడ గుర్తుందా? ఇది శ్రీచక్రం తర్వాత యంత్రం. గొప్పది చిన్నది ఆ మీమాంసలో పడొద్దు మీరు, ఏ యంత్రం గొప్పది అని. మనకు కావలసిన మందేదో అది మనకి ముఖ్యం. తలనొప్పిగా ఉన్నప్పుడు ఓ పావలా ఎనాసిన్ ఉంటే అద్భుతం. ఇంకా దాని ఖరీదు దాని ఇది కాదు, మన అవసరానికి ఉపయోగపడేటటువంటి యంత్రము. ఈనాడు ఆ మహాకాలుడు విజృంభిస్తున్నాడు. ఆ విజృంభణలో భాగంగా మన యొక్క పురాకృత పుణ్యకర్మల వల్ల ఆ మహాకాలుడి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకోవటానికి మనకి అవకాశం ఏర్పడింది. ఇదంతా కూడా ఒక విశేషమైనటువంటి విద్యగా మనం రూపొందిస్తున్నాం. ఈ 3 ఏళ్లలో చాలా స్పష్టమైనటువంటి రూపం ఏర్పడుతుంది.
అందుకే ఇదివరకు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళని కూడా వీలైనప్పుడల్లా నా దీక్షా కార్యక్రమాలకి రమ్మనమని చెప్తున్నాను. నేను వచ్చిన వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే బాధ్యత అది. మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడికి రాలేకపోయారో వాళ్ళకి చెప్పాలి మీరు, దీక్ష తీసుకున్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదు. ఇంకేంటి, కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త విధానంలో చెప్పబడుతున్నప్పుడు లేటెస్ట్ గా చెప్పబడింది అందరికీ అందాలి. దానికి ఒక న్యూస్ లెటర్ ఒకటి తయారు చేయమని చెప్పాను. ఆ న్యూస్ లెటర్ నా దీక్ష అయిపోగానే రిలీజ్ అవుతూ ఉంటుంది నెలకు ఒకసారి. ఆ న్యూస్ లెటర్ లో ఇవి పడేటట్టు చూసిన బాధ్యత కూడా మనందరిది.